సో రాబోయే రాబోయే రోజులు, ముఖ్యంగా 18వ తేదీ దేవాదేవుడు శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో ఇక్కడ ఆయన అవతరించాడు. సో ఆ భాగంగా మనం గౌరవ కథ చెప్పుకుంటున్నాం. ఈరోజే కాదు, రేపు సాయంత్రం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే వరుసగా కూడా చైతన్య మహాప్రభు గురించి చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇస్కాన్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం, ఈరోజు మన భగవద్గీత భాగవతం మనం భక్తి తెలుసుకున్నామంటే, అర్థం చేసుకోగలుగుతున్నామంటే అది చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఆయన నుంచి ప్రారంభమైంది. ఇది 500 సంవత్సరాల క్రితం వచ్చింది అనమాట. ఈ సిద్ధాంతం చైతన్య మహాప్రభు ఆవిర్భవించాడు ఎక్కడ, అది వెస్ట్ బెంగాల్లో మాయాపూర్, నవద్వీప్ మాయాపూర్ అక్కడ అవతరించాడు. కాబట్టి అక్కడి నుంచి మనకి ఈ హరే కృష్ణ మంత్రం ఈ ప్రచారం జరగడం ప్రారంభించింది. ఈ సాంప్రదాయానికి చైతన్య మహాప్రభు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అవతారం. అయితే అది వెళ్లే ముందర కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలనుకున్నాం. సాధారణంగా విష్ణువుని మనం చూసినప్పుడు చతుర్భుజం, ఆయన చతుర్భుజంలో 4 భుజాల్లో 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకో ఉంటారు, లేదా 4 వస్తువులు పట్టుకో ఉంటారు. తెలుసా అవి ఏంటో? ఏంటవి? శంఖు, చక్రం, గద, పద్మం కదా. మన కృష్ణుడు లేదా విష్ణువు దర్శనం చేసుకోవాలనుకుంటాం మనం. ఎందుకంటే ఆయుధాలు పద్మము, శంఖము, చక్రము, గద, వాటికి విశిష్టతలు ఉన్నాయి. శంఖం దేనికి, చక్రం దేనికి, పద్మం దేనికి, గద దేనికి? సో సాధారణంగా మనం జనరల్గా మనం వచ్చి దర్శనం చేసుకోవడానికి వస్తాం మనం. ఎందుకు దర్శనం చేసుకోవాలి భగవంతుని? ఎందుకు దర్శనం చేసుకోవాలి మనం? దర్శనం చేసుకుంటారా? గుడికి దర్శనం చేసుకుంటారా? ఎందుకు దర్శనం
చేసుకోవాలి?
పాపాలన్నీ పోతాయి మళ్ళీ చేసుకోవడానికి, ఫ్రెష్ గా మళ్ళీ పాపాలన్నీ పోగొట్టుకొని మళ్ళీ ఫ్రెష్ గా ఎక్కించుకొని మళ్ళీ పాపాలను. సరే మన ప్రభుజీ, సరే పాపాలన్నీ పోగొట్టుకోవడానికి మనం దర్శనం చేసుకుంటున్నాం కరెక్ట్. ఇంకా ఇంకెందుకు దర్శనం
చేసుకుంటాం?
ఒక ఆన్సరే, ఒక మనిషికి ఒక ఆన్సరే. ఇంకెందుకు దర్శనం చేసుకుంటాం మనం? ఆనందం పొందడానికి. భగవంతుడు ఆనందానికి నీతి. సో ఆనందం ఆయన నుంచే ఉద్భవించాలి. అది భౌతిక ఆనందమా ఆధ్యాత్మిక ఆనందం అనేది తర్వాత విషయం. బట్ కానీ ఆనందం అనేది భగవంతు నుంచి రావాల్సే తప్ప వస్తువుల నుంచి రావు, లేదా అనేక అనేక విషయాల నుంచి రావు భగవంతు ఆనందానికి. ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం లోతుగా క్వశ్చన్ వెళ్తాను. భగవంతుడు మనం దర్శనం చేసుకోవాలనా, మనం భగవంతుని దర్శనం చేసుకోవాలనా? సో ఎంతమంది మనం భగవంతుని దర్శించుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? భగవంతుడు మనం దర్శనం చేసుకోవాలా ఎంతమంది అనుకుంటున్నారు? ఈమె కరెక్ట్. భగవంతుడు మనం దర్శనం చేసుకోవాలి. మనం భగవంతుని దర్శనం చేస్తే మనకేమొస్తుంది అంటే, మన కంటికి అంత ఎఫెక్ట్ ఉందా, మనకంత పవర్ ఉందా భగవంతుడు ఆయన చేయడానికి? భగవంతుడు మనల్ని దర్శనం చేసుకుంటే ఆయన ఆయన యొక్క దర్శనానికి ఆయన కంటికి ఒక పవర్ ఉంది, ఒక శక్తి ఉంది. ఉదాహరణకి మనం ఈ సరాసరి ఈ భౌతిక సృష్టి ప్రారంభించాలి అని అంటే భగవంతుడి కళ్ళలో నుంచి వచ్చేటువంటి ఆ శక్తి వల్ల ఈ ప్రపంచంలో ఈ భౌతిక సృష్టి ఏర్పడుతుంది. అంటే ఆయన జస్ట్ ఆయన ఆయన దర్శనానికి అంత పవర్ ఉంది. రెండోది కాళీయ మర్దనం, కాళీయుడితో ఆయన ఫైట్ చేస్తాడు కృష్ణుడు కాళీయుడు. అయితే కృష్ణుడు పోయే లోపల, కృష్ణుడు పోయి ఫైట్ చేసే లోపల గొప్ప బాలు వెళ్ళి యమునా నదిలో నీళ్లు తాగాలని ప్రయత్నిస్తారు. కానీ నీళ్లు తాగే క్రమంలో అది ఆల్రెడీ విషమైపోయింది, నీళ్ళు అని విషమైంది. ఆ విషమైనటువంటి నీళ్లు వాళ్ళు తాగేసరికి వాళ్ళు అక్కడ పడిపోయి, ఎందుకంటే వాళ్ళ విషం ఎక్కేస్తుంది, వాళ్ళు పడిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా పడిపోయేసరికి కృష్ణుడు చూస్తున్నాడు, ఇంకా రాలేదే, ఇంకా వీళ్ళు రాలేదే, ఏదో చేతులు కడుక్కోవడానికి నీళ్ళు తాగడానికి వెళ్ళారే, కానీ ఇంకా రాలేదని చూస్తున్నాడు కృష్ణుడు. కానీ వెళ్ళి చూడంగానే పడిపోగానే, కానీ కృష్ణుడు దర్శనం జరగాలి, కృష్ణుడు చూడంగానే ఏమైంది, వాళ్ళందరిలో ఆ విషయం అంతా పక్కకెళ్ళి వాళ్ళు యథార్థమైన వాళ్ళు ప్రాణాల్లోకి వచ్చేసారు. మళ్ళీ అంటే మనం గమనించుకోవచ్చు, అంటే కృష్ణుడి దర్శనానికి ఒక శక్తి ఉంది. సో కృష్ణుడు కానీ తలుచుకుంటే, కృష్ణుడు కానీ దృష్టి కానీ మళ్ళిస్తే అవన్నీ మారిపోతున్నాయి అవన్నీ. సో లోకాలు సృష్టించగలిగిన వ్యక్తి మనలో భక్తిని కూడా సృష్టించగలుగుతాడు. కాబట్టి మనం అనుకోవాల్సింది, మనం అనుకోవాల్సింది అది కాదు, ఏమంటే నేను పోయి కృష్ణుని దర్శించుకుంటాను కాదు, భగవంతుడు నన్ను దర్శించుకునే అవకాశం భగవంతుడికి ఇవ్వాలి. మనం భగవంతుడు కానీ మనల్ని కానీ చూస్తే మన జీవితాల్లో మార్పులు వస్తాయి. పడాల్సిన భగవంతుడి యొక్క దృష్టి మన మీద పడాలి. సో భగవంతుడి మీద దృష్టి మన మీద పడాలంటే మనం ఏం చేయాలి? మనం రాగానే మనం ఆయన చూడాలి. మనం రాగానే ఆయన చూసినప్పుడు మనం చూడడం పక్కన పెడితే ఆయన మనల్ని చూసేదానికి మనం కొంత సమయం ఇచ్చాం. మనం ఆయనకి, ఆయన మనం చూసేంత సమయం మనం ఎంత ఇస్తామో అప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి, కాబట్టి నేను భగవంతుని దర్శించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. సో భగవంతుడు మనకు దర్శించుకునే భావన అంటే నేను ఈరోజు చక్కగా వెళ్తాను, నీట్ గా వెళ్తాను, మంచి దుస్తులు వేసుకొని వెళ్తాను, భగవంతుడు నన్ను చూసి ఆనందపడాలి, నన్ను చూసి ఆయన కూడా మన పట్ల ప్రేమగా చూడాలి, మన దృష్టి అంటే మనం సమయం ఇవ్వాలి భగవంతుడు. ఎందుకు ఇవ్వాలి అని అంటే మన జీవితాలు మారడానికి, మన జీవితాలు మారడానికి. సో ఆయన దృష్టి, ఆయన జస్ట్ ఆయన దృష్టి పడితే ఒక సాధారణ పదార్థము అనంతమైనటువంటి లోకాల కింద మారుతా ఉన్నాం జస్ట్ ఒక దృష్టి పడితేనే. అలాంటి వ్యక్తి ఒక దృష్టి మన మీద పడింది అనుకోండి, మన జీవితాలు ఎలాగైనా మారడానికి మనం సందేహపడాల్సిన అవసరం లేదు, ఎలాగైనా మారుతుంది. సో ఎలాగైతే భగవంతుడు లోకాలని ఆయన సృష్టించగలిగాడో మనలో భక్తిని కూడా ఉత్పన్నం చేయగలుగుతాడు. ఇప్పుడు దాకా ఎడారిలాగున్న హృదయం, ఏ ఎమోషన్స్ లేనటువంటి హృదయం, ఎటువంటి స్పందనలు లేనటువంటి హృదయంలో స్పందనలు కల్పిస్తాడు, స్పందనలు వస్తాయి అన్నమాట. అలాగే విషాన్ని దిగిన భగవంతుడు, ఆ గొప్ప వాళ్ళు ఎవరైతే విషాన్ని తాగారో, విషయం వాళ్ళు విష నీళ్ళు తాగారో, వాళ్ళు విషం తీగలిగిన వాడు నాలో ఉన్న అనర్థాలు కూడా తీసేయగలుగుతాడు. సో నాలో ఉన్న అనర్థాలే నాలో విషం అది, ఆ విషం ఉండడం వల్లే నేను అనేక జన్మలుగా ఇంకా ఇక్కడికి వచ్చి నేను జన్మ ఎత్తుతోనే అనేక అనేక జన్మ మృత్యు జర వ్యాధి అనేక కామ క్రోధ మత మనసత్వం నేను ఎన్నో అల్లా ఇబ్బందులు పడుతున్నాను, కష్టపడుతున్నాను. వాస్తవానికి అవే మన శత్రువులు, వాటి వల్లే మనం ఈరోజు ఇలాంటి జీవితాలను ఇలాంటి పరిస్థితులు మనం పడ్డా ఉన్నాం. అదే భగవంతుడు మన మీద దృష్టి పడగలిగితే ఏం జరుగుతుంది, ఆ విషయాన్ని తీసినట్టుగా ఈ అనర్థాలు కూడా అయినా తీసేయగలుగుతాడు. కేవలం భగవంతుడు సృష్టించడమే కాదు, భగవంతుడు లోకాలను కూడా మెయింటైన్ కూడా చేస్తాడు, నిర్వహణ. సో నిర్వహణ చేయగలిగిన వాడు నాలో ఉత్పన్నమైనటువంటి ఈ భక్తిని కూడా ఆయన కాపాడగలుగుతాడు. మళ్ళీ మనం భక్తి నుంచి జారిపోకుండా, మళ్ళీ మనం భక్తికి దూరం కాకుండా మనం భగవంతుడు దర్శనం చేసుకుంటే భగవంతుడు మన భక్తిని కూడా కాపాడగలుగుతాడు. కాబట్టి మనకంటే కూడా భగవంతుడి యొక్క దృష్టి మన మీద పడేదానికి మనం ఏం చేయాలో అది చేయాలి. ఒకసారి ఆ శక్తి మంత్రుడు యొక్క దృష్టి మన మీద పడింది అనుకోండి, మన జీవితాలు మారిపోతుంది. దాన్ని మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి వస్తే కూడు రంతా ఏం కనిపిస్తాయి, ఫ్లెక్సీలు పెద్ద పెద్ద హోర్డింగ్ పెట్టుకుంటాయి, పెద్ద అక్షరాలు వీలైతే ఆ బ్రిడ్జిలు అంత పడుతుంది. ఎందుకు అన్ని చేస్తున్నారు వాళ్ళు, అన్ని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎందుకు చేస్తున్నారు? సరే ఒక ఫ్లెక్సీ వేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే వచ్చే ఆ పవర్ఫుల్ వ్యక్తి ఎవడబ్బా ఈ వ్యక్తి అని ఆయన దృష్టి పడ్డానికి, ఆ మంత్రి లేదా ఎమ్మెల్యే దృష్టి పడ్డానికి వాళ్ళు వరుసగా రోడ్ అంతా వేసుకొని వస్తారు, మొత్తం కట్టేస్తారు. ఏమే ఆ మంత్రి దృష్టి ఎందుకు పడాలనుకుంటున్నాడు? ఎమ్మెల్యే లేదా ఆయన దృష్టి మన మీద పడాలని ఎందుకు తాపత్రయపడతాడు అతను? ఎందుకంటే ఆయన దృష్టి పడిందంటే మన పనులు అయిపోతాయి, మన పెండింగ్ బిల్లులు, మనకు రావాల్సిన కొన్ని స్కీమ్స్ ఇంకేమైనా ఉంటే అవి త్వరగా అయిపోతాయి. అన్నా 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 అన్నా. సో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఒక నగర ఎమ్మెల్యేనో లేదా ఒక చిన్న రాష్ట్రానికి ఒక మంత్రి వస్తేనే మనకు ఇంత దృష్టి మళ్ళించాల్సినప్పుడు దేవాది దేవుడు వీళ్ళ వల్ల చిన్న చిన్న పనులు అవుతాయి, అంతే చిన్న చిన్న పనులు. వాస్తవానికి అవి మళ్ళీ శాశ్వతం కూడా కాదయ్యింది. దానికే మనం వచ్చేసి దృష్టి మళ్ళించడానికి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడతారు. కానీ దేవాదేవుడు మన మీద దృష్టి పడాలి, మన మీద దృష్టి పడితే మళ్ళీ ఇంకా శాశ్వతంగా మళ్ళీ వచ్చి ఈ జన్మ మృత్యు జర వ్యాధిలో పడకుండా మనం శాశ్వతం బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఆయన లోకాలు సృష్టించినట్టుగా మనలో భక్తిని కూడా సృష్టించగలుగుతాడు, విషయం ఎట్లయితే తీసేయగలుగుతాడో మనలో అనర్థాలు తీసేయగలుగుతాడు, ఎట్లాగైతే లోకాలు నిర్వహిస్తాడో మనలో ఉన్న భక్తిని కూడా ఆయన కాపాడగలుగుతాడు. భగవంతుడి యొక్క దర్శనం మనకి ఇంపార్టెంట్. మనం చూస్తామో లేదో తెలియదు కానీ ఆయన చూసే అవకాశం మనకి ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం కానీ మనసు ఏడవ ఉంటుంది, మనసు వెళ్ళిపోతుంది. మనం రాగానే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది భగవంతుని దర్శనం చేసుకోవాలి, భగవంతుడికి అవకాశం మనం ఇవ్వాలి. నన్ను చూడండి అయినా, లేకపోతే నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది, నా జీవితం గందరగోళంగా ఉంది, నాలో పలానా పలానా పొరపాట్లు ఉన్నాయి, పలానా లోటుపాట్లు ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి, దయచేసి నీ దృష్టి నా మీద పడినట్లయితే నా మీద పడాలి. సో ఎట్లా దర్శనం చేసుకుంటాము అని కూడా అంటే, మనం బాధల నుంచి ముఖార విందు వరకు నిదానంగా దర్శనం చేసుకోవాలి, నిదానంగా. సో ప్రతి అంగము మనం చూసుకునేలాగా దర్శనం చేసుకోవాలి. కాళ్ళకి ఏం వేసుకున్నారు, చేతులకి ఏం వేసుకోండి, తలకి ఏం పెట్టుకోవాలన్నారు, కింద నుంచి. కానీ మన మన దురదృష్టం ఏంటంటే ఆడి వంగనే రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అన్ని బాధలని ఒకసారి వచ్చేస్తాయి. కళ్ళు మూసుకున్నాడు, ఇంకా మనకి కంటికి దర్శనం ఏడుంది. ఇంకా కంటికి ఎక్కడ దర్శనం? కంటికి అందమైంది కావాలి, ఎట్లా దర్శనం చేసుకోదాం? దర్శనం అంటే అర్థం ఏంటి? చూడటం. మనం చూస్తున్నావా? కళ్ళు మూసేసుకుంటాం. అంత కష్టపడి దాదాపు పోయి ఎక్కడ చెప్పుకోవాలో, ఎక్కడైతే చూడాలో అక్కడ మాత్రం మనం చేసుకుంటాం. కాబట్టి ఈ భగవంతుడి యొక్క ఈ అద్భుతమైనటువంటి ఆయన ఉన్నటువంటి లక్షణాలు గుణాలు మనల్ని మార్చేయగలుగుతాడు, మన అనర్థాలు తీసేయగలుగుతాడు, మన జాతకాలు మార్చగలుగుతాడు, మన కర్మల్ని మార్చగలుగుతాడు. అలాంటి గుణాలని అలాంటి లక్షణాలని మనం తెలుసుకోలేకపోవడం వల్ల, గుర్తించలేకపోవడం వల్ల మనం నిజంగా దురదృష్టం ఉంటుంది. భగవంతుడి యొక్క లక్షణాలు, భగవంతుడి యొక్క గుణాలు తెలుసుకోలేకపోవడం. సపోజ్ మనం ఇలా చెప్పినట్టుగానే ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రి వచ్చాడు, మంత్రి గారు ఏం తింటారు, ఏంటంటే ఇష్టమైన ఏ కారంటే ఆయనకి ఇష్టం, ఆయనకి ఏసీ ఉండాలా వద్దా అని అడుగుతాం మనం, అన్ని అడుగుతాం. ఎందుకంటే ఆయనలో నచ్చే అంశాలు ఏంటి, నచ్చే లక్షణాలు ఏంటి, ఏమి ఇష్టపడతాడు, ఏమి ఇష్టపడతాడు. ఎందుకంటే దాన్ని బట్టి ఇష్టమైన వాటిని మనం చేసినప్పుడు ఆయన దృష్టి ఇంకా ఎక్కువ మారుతుంది. ఎందుకంటే అప్పుడు ఆయన ఓ ఎవడో మనం బాగా అర్థం, ఇదేదో మన మనోడిలాగే ఉన్నాడనే ఫీలింగ్ వస్తుంది. ఎట్లా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక వ్యక్తితో, దేవాదేవుడు ఒక వ్యక్తే, దేవాదేవుడు కూడా ఒక వ్యక్తి కాబట్టి మనలాంటి శరీరం కాదు, మనలాంటి ఇది కాదు, కాబట్టి ఈయన ఒక వ్యక్తి. ఎట్లా మనకి ఇష్టాయిష్టాలు ఉన్నాయో భగవంతుడు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి. సో అయితే ఆ లక్షణాలు గుణాలు తెలుసుకోకపోవడం వల్ల మనం ఏం చేయాలి మనకు తెలియక సరైన ప్రయోజనం మనం పొందలేకపోతాం. దురదృష్టం. సో భగవద్ యొక్క ప్రతి భగవద్ సంబంధించిన ప్రతి విషయము, ప్రతి అంశము, ప్రతి కథ ఏదైనా కానీ అది దివ్యమైంది అన్నమాట. వాటితో మనం ఏ విధంగా సంపర్కంలోకి వచ్చినా, వాటి కాంటాక్ట్లోకి వచ్చినా మన జీవితాలు మారిపోతాయి. కానీ అది తెలుసుకోకపోవడం వల్ల, అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనం కొద్దిగా దౌర్భాగ్యం అయిపోతాం. మనం దురదృష్టవంతులు. మనం విగ్రహం చూసి కూడా ఏదో రాయలాగు, ఇది మార్బులా లేకపోతే ఇది ఏంది, గ్రానైటా లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా, ఇది చెక్కన అంట. వాళ్ళు మనకు నీళ్ళు ఇస్తారు, యాక్చువల్లీ అది చరణామృతం. అది నీళ్ళు బాగున్నాయా, ఎట్లుందండి, టీగా ఉందా లేకపోతే టేస్ట్గానే ఉందా లేదా అని. అంటే మన దృష్టంతా కూడా అంతా భౌతికంగా ఉంది, కానీ యాక్చువల్గా ప్రతి భగవంతుడు వచ్చిన ప్రతిదీ కూడా దివ్యమైంది. కానీ ఆ లక్షణాల గుణాలు మనం సరిగ్గా తెలుసుకోలేకపోవడం వల్ల, అర్థం చేసుకోలేకపోవడం వల్ల, అదే దాన్ని మనం సరిగ్గా వినకపోవడం వల్ల ఆ చరణామృత, ఆ నీళ్ళు తాగేవాళ్ళు లేదా, ఆ నీళ్ళు తాగేవాళ్ళ లేదా. అట్లానే భగవద్గీత పుస్తకం అంతే, 700 శ్లోకాలు ఉంటాయి పుస్తకం, మామూలు పుస్తకమే కాదు. అన్ని పుస్తకాలు చూసినట్టు అది ఆ పుస్తకం అలాగే చూస్తాం. అది భగవంతుడి యొక్క వాణి, భగవంతుడు స్వయంగా మాట్లాడాడు మన గురించి, మన కోసం మాట్లాడాడు. మనల్ని కర్మ నుంచి ఎట్లా బయటపడేయాలా, మన తలరాత్రిని ఎట్లా మార్చాలా అని భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి పుస్తకం అని, మామూలు పుస్తకమే. బృందావనమా, అది యూపీలో ఉంది, అది ఉత్తరప్రదేశ్లో ఉంది, అది భగవంతుడి ధామం. అది స్వయంగా గోలోకం నుంచి అటు దింపాడు అంటే. కానీ మనం ఏమంటాం, బృందావనం ఎక్కడంటే అది యూపీలో యోగి, యోగి ఆదిత్యనాథ్ అక్కడ. అంటే మరి మిగతావన్నీ గుర్తొస్తాయి. యాక్చువల్గా ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత మాత్రం మనం బృందావనం అంటే మనకు వెంటనే ఓ కృష్ణుడు ఉండింది కదా, అది రాదు మనకి, వేరేట ఇంకా తెలియకపోవడం. అలాగే గురువును కూడా మనం మనిషిలాగా చూస్తాం, మామూలు మనిషిలాగే చూస్తాం. సరే గురువు మన మామూలు వ్యక్తి కాదు. సో ఈ భగవద్ యొక్క సంబంధించిన ఈ గుణాలు, ఈ లక్షణాలు, ఇవి సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల మన జీవితాలను మార్చేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం, లేదా అంత అవసరం లేదనుకుంటాం మన జీవితాలు. కానీ ఈ చిన్న చిన్న విషయాలే, ఈ చిన్న చిన్న వస్తువులే భగవంతుడికి సంబంధించినవన్నీ కూడా మన జీవితాలను మార్చేస్తాయి. అంత శక్తివంతమైన, అంటే భగవంతుడు వచ్చిన ఏదైనా సరే ప్రతిదీ కూడా శక్తివంతమైంది. కాబట్టి భగవద్గీతను పుస్తకం అనుకున్నా, భగవంతుని యొక్క చరణామృతం అని నీరు అనుకున్నా, బృందావని దేవుని మామూలు స్థలమేలే అని అనుకున్నా, దురదృష్టం. నిజంగా మనం భగవంతుని కానీ ముందుగానే మనం నిలబడి భగవంతుని కానీ మనం ఆయన దర్శనం చేసుకుంటే, ఆయన దృష్టి మన మీద కానీ పడిందనుకోండి, నిజంగా మన హృదయంలో మదనం జరుగుతుంది. చర్నింగ్, చర్నింగ్ అంటే లోపలుండే అనేక విషయాలన్నీ మనల్ని ఇబ్బంది పెట్టే, జన్మజన్మలకు మనం ఇబ్బంది పెట్టేటువంటి అంశాలన్నీ మనకి బయటికి వచ్చేస్తాయి. కృష్ణుడు కాళీయుడు మీద, కాళీయుడికి విపరీతమైన అహంకారం ఉంది, దాని మీద ఆయన దూకి డ్యాన్స్ చేసినప్పుడు కాళీయుడు నుంచి విషం బయటకు వచ్చేస్తుంది, రక్తం వచ్చేస్తుంది బయటికి. ఆయన ధన 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 ధనాన్ని ఆయన మామూలుగా డ్యాన్స్ చేస్తున్నాడు, కానీ ఒక్కొక్క స్టెప్కి ఆయన అదిరిపోతాడు కాళీయుడు. కానీ నోట్లో నుంచి రక్తం వస్తా ఉంది, భరించలేకపోతున్నాడు కాళీయుడు. నా వల్ల కావట్లేదు. కానీ పూర్తి రక్తం వచ్చేదాకా లోపల పైన డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత నాగపత్నిలు, అంటే ఆయన భార్యలు, కాళీయుడు యొక్క భార్యలు ఉన్నారు, ఎంత దృష్టవంతుంది. భగవంతుడే స్వయంగా వచ్చి నాట్యం చేసి విషం మొత్తం లాగిపడేశాడు మొత్తం. ఏ విషయం వల్ల ఇతను అక్కడ ఉండి అందరిని ఇబ్బంది పెడుతున్నాడు, దానివల్ల ఆయన ఎక్కువ ఇబ్బంది కలిగించిందో ఆ విషయాన్ని బయటికి కృష్ణుడు లాగేస్తాడు. అలాగే భగవంతుడి యొక్క దర్శనము వాస్తవానికి మనలో ఉన్న విషయాన్ని బయటికి చేస్తుంది. సో మానవ జన్మలో మనకి ఎవరైతే కళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ అదృష్టవంతులు, కళ్ళు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే సీరియల్ బాగా చూడగలుగుతాం, సినిమాలు బాగా చూడగలుగుతాం, అందుకే మన అదృష్టవంతులు. అందుకేనా కళ్ళు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు? ఎందుకని? భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, కృష్ణుని దర్శించుకోవచ్చు, మా అందువల్ల మన అదృష్టవంతులు. సో మా జన్మ కళ్ళు దొరికి కూడా భగవంతుని మనం దర్శనం చేసుకోలేకపోతే దృష్టవంతం. సో అనేక అవతారాల్లో డైరెక్ట్ మనం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తున్నాము, ఎక్కువ వెళ్ళట్లేదు లోపలికి. సో అవతారాలు, అవతారి, అవతారాలు ఉన్నాయి. అవతారం అంటే ఏదైనా సరే వైకుంఠం నుంచి దిగి వచ్చింది, వైకుంఠం నుంచి వచ్చింది, ఒక కార్యం కోసం వచ్చింది, వచ్చారు భగవంతుడు ఒక కార్యం కోసం వచ్చారు. ఏదో కొన్ని నేర్పించడానికి రావు కూర్చుండొచ్చు, లేదా కొంతమందిని శిక్షించడానికి వచ్చుండొచ్చు, లేదా కొంతమంది భక్తుల్ని తిరిగి తనతో తీసుకెళ్ళడానికి వచ్చుండొచ్చు. కానీ మొత్తానికైతే పై నుంచి దిగి రావడాన్ని అవతారం అంటారు. అనేక అవతారాలు ఉన్నాయి, కానీ అవతారి అంటే అవతారాలకి మూలమైన వాడు అవతారి, అవతారాలకి మూలమైన వాడు అవతారి, మిగిలినవన్నీ కూడా అవతారాలు. సో కృష్ణుడు అవతారి, మిగతా అంశాలు, విష్ణు అంశాలు అని కూడా అవతారాలు. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది, కృష్ణుడి నుంచి విష్ణు వచ్చాడా, విష్ణు నుంచి కృష్ణుడు వచ్చాడా? ఇది పెద్ద టాపిక్, ఇది ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాను చాలా సార్లు. కానీ ప్రస్తుతానికి మాత్రం మనసులో కృష్ణుడి నుంచే అనేక అవతారాలు వచ్చాయి, విష్ణు వచ్చాడని మీరు ప్రస్తుతానికి పెట్టుకోండి. మరి వ్యాసుడు కూడా స్వయంగా భాగవతంలో ఏతేచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడంటే యుగే యుగే, ఒకటో స్కంధం మూడో అధ్యాయం 22వ శ్లోకంలో అనేక అవతారాలు ఉన్నాయే కానీ కృష్ణుడు మాత్రం అవతారం లెక్కలు వేసుకోబాకండి, ఈయన స్వయం భగవంతుడు అని వ్యాసుడు మనకు క్లియర్ చేశాడు. అయితే మనం ఈరోజు నేను మీకు మీ దగ్గర కృష్ణుడే మెయిన్, కృష్ణుడే మూలము, కృష్ణుడి నుంచి అందరూ వచ్చారంటే మీ మనసులో రావచ్చు, వీళ్ళు కంకణం కట్టుకుంటున్నారు, ఏ విధంగా సరే కృష్ణుడు దేవాదేవుడు చేయాలని చెప్పేసి కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. కానీ అట్లా కాదు, శాస్త్రాలు, గురువులు, సాధువులు వీళ్ళు ముగ్గురు ఒప్పుకుంటున్నారు అన్నమాట కృష్ణుడు దేవాదేవుడు. సో శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు, సాధువులు చెప్తున్నారు, వీళ్ళు ముగ్గురు ఒప్పుకుంటున్నారు కృష్ణుడు దేవాదేవుడు అని, అందుకని మనం చెప్తున్నాం. అంతేగాని మనకి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏం లేదు కృష్ణుడి మీద, కృష్ణుడు ఏదో విధంగా హైలైట్ చేద్దామని మనకి ఎటువంటి కోరిక ఏం లేదు. అయితే ప్రస్తుతానికి నేను కృష్ణు నుంచి విష్ణు వచ్చాడు అనుకున్నా, విష్ణు నుంచి కృష్ణు వచ్చుకున్నా వచ్చిన పెద్ద తేడా ఏం లేదు, దాని గురించి మనం పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి అయితే అందరూ విష్ణు తత్వ వాళ్ళు, విష్ణు శక్తులే మొత్తానికి అని అక్కడ తాగిపోతే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చేస్తాను అనుకోండి, ఒక మైనమొత్తు ఉంది, క్యాండిల్, అనేక క్యాండిల్స్ ఉన్నాయి, ఒకేసారి వెలుగు ఉన్నాయి అనుకోండి, వాటి మధ్య తేడా ఏమైనా ఉందా? సేమ్ సైజు, సేమ్ కలరు, అన్నిటిని అంటించామనుకోండి, అన్ని ఒకేసారి వెలుగుతాయి, ఇచ్చే వెలుగు ఒకటేనా? అది దాని వెలుగు మంట సైజు కూడా ఒకటిగానే వస్తుందా? కాబట్టి తేడా ఏం లేదు. అయితే ఏ క్యాండిల్తో అయితే మిగతా క్యాండిల్ అంటించామో ఆ క్యాండిల్ ఒరిజినల్, అది మూలం. కానీ శక్తి పరంగా చూస్తే తేడా లేదు, అంతా ఒకటే. కానీ వీటన్నిటికీ వెలిగించినటువంటి ఆ మెయిన్ క్యాండిల్ ఉంది కదా, అది ఒరిజినల్, అది మెయిన్ అనమాట, అది కృష్ణుడు, మిగిలిందరూ కూడా అవతారాలు. సో తేడా, మన వెంకటేశ్వర స్వామిని మనం పూజినా నో ప్రాబ్లం, రాముడు అనుకున్నా నో ప్రాబ్లం, నరసింహస్వామి అనుకున్నా నో ప్రాబ్లం. కానీ మొత్తానికైతే విష్ణు తత్వంలో ఉండగలిగారు కాబట్టి విష్ణుడు అన్న విష్ణు అన్న ప్రస్తుతానికి మన జోలి వాటి లోతులకు వెళ్ళట్లేదు, కానీ ఇద్దరు ఒకటే అనుకొని ముందుకెళ్తున్నాం. సో అవతారాలన్నీ మాత్రం ఒకటే, అవతారాలన్నీ ఒకటే, కానీ దేవతలు అవతారాలు ఒకటి కాదు. దేవతలు అవతారాలు ఒకటి కాదు, కానీ అవతారాలన్నీ కూడా ఒకటే. ఉదాహరణకి ప్రహ్లాదుని తీసుకుందాం. ఫస్ట్ ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ఈ సన్నివేశం సత్యుగంలో జరిగింది. సత్యుగంలో అంటే అవతారాలు ఎలా వస్తాయి? కృష్ణుడి నుంచే, కృష్ణుడే అనేక అవతారాలు తీసుకుంటాడు. కృష్ణుడిలో నుంచి లక్షణాలు, ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క అవతారం కింద మారుతూ వస్తుంది. ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క అవతారం కింద మారుతూ వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి ఉన్నారు ఒక సినిమాలో, ఆయన మెగాస్టార్ కదా, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ ఆ హీరోని రకరకాల్లో చూడాలనుకుంటారు, రకరకాల వేషాల్లో, రకరకాల రోల్స్లో చూడాలనుకుంటారు. అప్పుడు ఆ ఒక చిరంజీవే ఒక దాంట్లో వ్యవసాయం చేసేవాళ్ళలాగా పాత్ర పోషిస్తాడు, ఇంకో దాంట్లో హీరోగా ఇన్స్పెక్టర్గా పోషిస్తాడు, ఇంకో దాంట్లో ఏజెంట్గా పోషిస్తాడు, రకరకాల పాత్రలు పోషిస్తాడు. ఇప్పుడు ఒక సినిమాలో ఇన్స్పెక్టర్గా చేసినటువంటి చిరంజీవి, ఆయన పాత్ర పేరు చక్రవర్తి అనుకుంటాను, ఆ పాత్ర పేరు. ఇప్పుడు నేను వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చక్రవర్తి భలే చేసిల్లా, చక్రవర్తి భలే అంటే దొంగలు భలే పట్టుకున్నాడు, భలే ఫైట్ చేశాడు అని అన్నా, చిరంజీవి భలే ఫైట్ చేశాడు, భలే దొంగలు భలే పట్టుకున్నాడు అన్నా, రెండు ఒకటే. అంతేనా కాదా? నేను ఆ రోల్ ప్లే చేసినటువంటి పాత్ర పేరు చెప్పి ఆ పాత్ర ఈ విధంగా చేసింది అని చెప్పినా ఒకటే. నేను లేదు చిరంజీవి బలి చేశాడు కదా అని చిరంజీవిని చూస్తూ చిరంజీవి గురించి చెప్పినా ఒకటే. అలాగే కృష్ణుడు మూలం అయ్యి ఆయన ఉన్నటువంటి ఒక అవతారంగా వచ్చినటువంటి నరసింహస్వామి, ఒక అవతారంగా వచ్చినటువంటి రాముడు, ఒక అవతారం వచ్చినటువంటి ఇంకా అనేక వామన అవతారం అయినా ఈయన ఈ పాత్రను పోషించాడు. హిరణ్యకశిపుడు వచ్చి ప్రహ్లాదుడు కాపాడాడు అని చెప్పినా, కృష్ణుడు వచ్చి కాపాడాడన్నా తేడా ఏమైనా ఉందా? తేడా ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ నరసింహస్వామి లాగా పాత్ర పోషించాడు, అందుకని నరసింహస్వామి వచ్చి ప్రహ్లాదుడు కాపాడాడు అన్నా, కృష్ణుడు వచ్చి ప్రహ్లాదుని కాపాడాలన్న ఇద్దరు ఒకటే. అర్థమైంది? ఇప్పుడు ఈ దీని ఇది చిన్న ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. లేకపోతే మనందరూ కూడా సరే, మా వెంకటస్వామి గొప్ప, మా రాముడు గొప్ప, మా నరసింహస్వామి గొప్ప, మా కృష్ణుడు గొప్ప, ఈ చిన్న తేడా మనం తెలియకపోతే మనకు మనం కొట్టుకుంటా ఉంటాం. అంటే మనకు విషయం ఏం తెలియదు అన్నది, మన యొక్క మూర్ఖత్వం బయటకు వస్తుంది. సో వాస్తవానికి వ్యక్తి ఒకటే, కానీ అనేక పాత్రల్ని పోషిస్తున్నాడు. సో అదేవిధంగా సత్యయుగంలో, సో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఈ అంశం సత్యయుగంలో జరిగింది. ఈ పాత్ర సారీ ఈ రోల్ ఈ సన్నివేశం జరిగింది అనుకుంటా. మనకు తెలిసిందే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్పింది ఏది కూడా తీసుకోవట్లేదు. హిరణ్యకశిపుడు ఏమంటున్నాడు, నువ్వు హరిని మానేసి, హరిని వదిలేసి, హరిని మర్చిపో, నేను చెప్పినట్టు చెయ్యి, ఈ రాజ్యం నువ్వు ఏలుకోవాలంటున్నాడు. కానీ ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, సమస్య లేదు, నేను హరిని తప్ప ఎవరిని మాట నేను విన్నా, హరిని నేను నమ్ముతానని చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు ఫైనల్ గా చెడబుట్టాడు నా కుటుంబంలో నా వంశంలో అని చెప్పి అతన్ని శిక్షించమంటున్నాడు. వాళ్ళు వచ్చి హిరణ్యకశిపుడులో ఎంత నమ్మకం ఉంటే గడగడలాడి మిగతా దేవతలు గడగడలాడిపోతున్నారు. హిరణ్యకశిపుడు చూసి ముల్లోకాల్లో ఉన్నటువంటి హిరణ్యకశిపుడు లేదా హిరణ్యకశిపుడు చూసి అందరూ భయపడిపోతున్నారు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు అందరూ భయపడిపోతున్నారు. కానీ వాళ్ళ సొంత ఇంట్లో సొంత అబ్బాయి 5 సంవత్సరాలు అతను భయపడ్డాం లేదు. తీసుకొని లాగేసేయండి, తీసుకొని చంపేసేయండి అన్న కూడా భయపడ్డాం లేదు. ఎందుకంటే లోపల అచంచలమైనటువంటి నమ్మకం అంటే కృష్ణుడి మీద ఎంత నమ్మకం అంటే, ఇప్పుడు కొండ మీద నుంచి మనం తోసేయాలనుకోండి, ఎవరు మనం తోస్తున్నారనుకోండి, మన కింద పడేంత వరకు, కింద పడేంత వరకు మన మనసులో ఏముంటుంది? నేను ముందు నా తల కింద పడుతుందా, నా కాళ్ళ కింద పడుతుందా, నేను ఎన్ని చెక్కలు అవుతానో నాకే తెలియదు, నాకు ఏమైపోద్దో నాకే తెలియదు అనేటువంటి ఒక భయము ఆందోళన మనలో ఉంటుంది. అవునా కాదు? ఈ ట్రావెలింగ్ లో పై నుంచి కింద వచ్చే ప్రయాణంలో మన మనసులో నేను ఏమైపోతానో అనేటువంటి ఆ భయము, అది బలంగా నాటుకోమంటారు, తప్పింకే ఉండదు. కానీ ప్రహ్లాదుడికి ఆయన ప్రయాణించేటప్పుడు ఇంకొక 2 సెకండ్లో భూమికి తగలతానన్నా కూడా నన్ను విష్ణు నన్ను కృష్ణుడు కాపాడలేరన్నాడు. అంటే చివరి సెకండ్ వరకు కూడా నాకేమో నేను కృష్ణుడు కాపాడారు. నేనేమంటారు, అచంచలమైనటువంటి నమ్మకం. అంటే తోసేసినా కూడా 2 సెకండ్ల నాకు నా ఎక్కడ పగలుతుంది నాకే తెలియని పరిస్థితుల్లో నేను వచ్చి నాకేమన్నా కృష్ణుడు చూస్తున్నా అన్న పాయింట్ ఉన్నాడంటే, అంటే ఎంత కృష్ణుడి మీద నమ్మకం ఉండేది. అల్టిమేట్ గా అప్పటి మీద తోసేసి కింద ఆయన పట్టేసుకుంటాడు. అలాగే సో పావులతో ఉన్నప్పుడు ఆ పావుల దగ్గర వచ్చి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏమని? అనంత శేషుడు. పావులకు మూలం ఎవరు? అనంత శేషుడు. ప్రార్థిస్తా ఉన్నాడు అనమాట, అనంత శేషుడు ప్రార్థిస్తా ఉన్నాడు. జనరల్గా పావులు అనుకుంటాయంట, పావులు ఏదో ఏదో ప్రార్థన చేస్తున్నాడు. మామూలుగా మన మధ్యలో అతను ఏడవాలి కదా, భయపడాలి కదా, అలాంటి పోవాలి కదా, ఏదో మంత్రాలు చెప్పాడు, ఏదో మంత్రాలు చెప్పాడు కానీ. కానీ వాస్తవానికి అన్ని పావులు విషపావుల మధ్యలో అంతశేషుని వేడుకుంటున్నాడు. పావులన్నీ పక్కకి వెళ్ళిపోయాయి, దాంట్లో ఉన్న విషయం ఏమాత్రం ప్రభావం చూపించడానికి అని ఏనుగులు ఏనుగుల మీద తొక్కిస్తున్నాడు. సో ఏనుగుల దగ్గర తొక్కించినప్పుడు మంత్రం వినిపిస్తున్నాడు, హరే కృష్ణ మంత్రం వినిపిస్తున్నాడు. సో ఆ బలమైన మదపట ఏనుగులు కూడా ఎప్పుడైతే ఆ మంత్రాన్ని వింటున్నాయో, ఆ మంత్రాంతాలు ప్రభావం వల్ల ఆ ఏనుగులు కూడా తొక్కలేకపోతున్నాయి. తొక్కినా కూడా ఆయనకి ఏమి జరగట్లేదు. సో వాస్తవానికి నిజంగా నామానికి అంత పవర్ ఉందన్నమాట. హరే కృష్ణ మంత్రానికి, భగవన్ నామానికి అంత శక్తి ఉందన్నమాట. అంటే భగవన్ నామాన్ని ఉచ్చరించగలిగితే ఎంత బలమైన శక్తి, ఏనుగులు లాంటి బలమైన శక్తులు కూడా మనం నిరోధించగలుగుతాం. జనరల్ గా సముద్ర మంత్రం జరిగినప్పుడు దాని నుంచి మనకి విషం వచ్చింది అంటారు, కాలపూట విషం వచ్చింది. దాన్ని ఎవరు తాగారు? శివుడు తాగారు. శివుడు తాగి ఆ విషాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? అదేంటది, విషం తాగినప్పుడు జనరల్గా కాలపూట విషయాన్ని మనం వాసన చూసినా, నాలుక మీద ఒక్క బొట్టు పడినా సరే చచ్చిపోతాం కదా. లోపల దాకా బాగుపడలేదు, నాలుక టచ్ అయితే చాలు, లేదా దాని వాసన పీలిస్తే చాలు చచ్చిపోతాడు. కానీ శివుడు ప్రశాంతంగా ఉన్నాడు, తీసుకొని ఆయన పెట్టుకోమన్నాడు. అంటే శివుడు ఏం చేయడం వల్ల ఆయన విషయాన్ని పెట్టుకోగలుగుతున్నాడు, లేదా విషయం తాగినా కూడా ఆయనకి ఏమి ఎందుకు జరగలేదు అని అంటే, జనరల్గా సంస్కృతంలో విష్ అంటే విషం, విశ్రామం అంటే విశ్రామం, రెస్ట్, రిలాక్సేషన్, రెస్ట్. విష్ విశ్రామం. సో విష్ విశ్రామం అవ్వాలంటే, విషం తాగిన వాడు విశ్రామంగా ఉండాలంటే, రిలాక్స్ అవ్వాలంటే విష్కి విశ్రామకి ఏంటి తేడా? రామ్. సో శివుడు రామ్ 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 అని అనుకోవడం వల్ల ఆయనలో విషం కూడా విశ్రామం అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. సో బలమైనటువంటి ఏనుగులు వచ్చి ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నించినా సరే, ఎప్పుడైనా హరే కృష్ణ మంత్రం అంటున్నాడు, హరినామం అంటున్నాడు, ఆటోమేటిక్ ఏనుగులు కూడా ఏం చేయలేకపోతుంది. అంటే భగవన్ నామం అంత పవర్ఫుల్ అయిందనమాట. సరే ఇవన్నీ చూశాడు, అన్ని జరిగిపోయినాయి, కానీ ఎక్కడ కూడా ప్రహ్లాదుకి ఏం జరగల. హిరణ్యకశిపుడు ఇంక ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళ భార్యతో కయాదుతో ఏం చెప్పాడండి, వచ్చి తీర్చేయి, ఇంకా నీ చేతితోనే వచ్చినా చచ్చిపోతాడేమో, ఇంకా నా పైతలని నేను చేసేసాను అని చెప్పి దాంట్లో విషం వేసి ఇవ్వంటే తల్లి ఎట్లా ఇవ్వగలుగుతుంది, మిగతా వాళ్ళని ఇవ్వగలుగుతారు కానీ తల్లి ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే నా మతానికి ఒప్పించాడు, బెదిరించాడు, ఏదో చెయ్యి అన్నాడు, ఆ వెళ్ళే ఇచ్చింది, కానీ అతనికి కీర్ చూడంగానే పాల సముద్రం గుర్తొచ్చింది, పాల సముద్రంలో విష్ణు గుర్తొచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానండి, ఇవన్నీ కూడా మనం చేసే కార్యాల్లో మనం కృష్ణ గుర్తుపెట్టుకోగలిగితే, కృష్ణుణ్ణి కృష్ణ నామాన్ని గుర్తుపెట్టుకోగలిగితే, కృష్ణుని ఎలా గుర్తుపెట్టుకోగలిగితే, మనకు జరగవలసిన చెడు, దానివల్ల మనకు జరగాల్సిన అనార్థాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏదో ఒక విధంగా మన కృష్ణుని తలుచుకోవాలి, ఏదో ఒక రూపంలో తలుచుకోవాలి, అప్పుడే మనకి ఎటువంటి ఈ జాతకాలు, ఈ కర్మలు ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపకుండా ఉంటాయి. ఇక్కడ ప్రహ్లాదుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు, 5 సంవత్సరాల పిల్లవాడిని అంత పెద్ద రాక్షసుడైన వాడు ఏం చేయలేకపోయాడు అంటే కేవలం హరినామం వలన. దయచేసి ఇది కథ అనుకోవద్దండి, ఇది చరిత్ర, ఇది కథ కాదు, మన భాగవతం చరిత్ర, హిస్టరీ. అది హిస్టరీ అంటే ఏంటి, జరిగింది, అది జరిగింది, కథ కాదు. రామాయణం జరిగింది, అది చరిత్ర, అది అది దాని మైథాలజీ అంటారు ఇంగ్లీష్ లో. మైథాలజీ అంటే ఊహలో ఉండే కథలు, ఇవన్నీ ఊహించి రాశారు, జరిగినాయి. కాబట్టి హిరణ్యకశిపుడు పాలు కీరిచ్చినా కూడా చూసి అది పాల సముద్రం అనుకొని ఆ పాల సముద్రంలో కృష్ణుని తలుచుకుంటా ఆనందంగా దాన్ని తాగాడు. దాని ఏమి హిరణ్యకశిపుడు ఇంకా భయం వేసిపోయింది. ఇప్పుడు అట్లా ప్రయత్నించాను, ఇట్లా ప్రయత్నించాను, అయినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఏమి చేయలేకపోతున్నాయి. ఎట్లా వచ్చింది ఈ శక్తి తనకి, ఎక్కడొచ్చింది ఈ శక్తి అడుగుతున్నాడు కిరణ్యకశిపుడు అవుతున్నాడు అనమాట. ఎక్కడి నుంచి నీకు ఈ శక్తి, ఎవరిచ్చారు నీకు ఈ శక్తి అంతా, నన్ను చూసి అందరూ గడగడలాడిపోతున్నారు. చూడు ఇప్పుడు కూడా చూడు, కిచెన్ లో సూర్యుడు చంద్రుడికి కటింగ్ చేస్తున్నారు నా కిచెన్ లో, అంత భయపించున్నాను నేను వాళ్ళని, వాళ్ళు భయపడిపోయి ఉన్నారు. కానీ నువ్వేం అసలు లెక్క కూడా చేయట్లేదు అనుకో. అప్పుడు నీకెవరైతే శక్తి, నీకెవరైతే ఆ శక్తి ఇచ్చారో వాళ్ళే నాకు శక్తి కూడా ఇచ్చారంటాడు. నువ్వు ఇంత బలం అవ్వడానికి కారణం ఎవరో వాళ్ళే నా బలానికి కూడా కారణం. అంటే ఎవరు, కృష్ణుడు. అది సరే, నువ్వు భయపడలేదు, సరే ఆ శక్తి రావాలంటే నేనేం చేయాలి అని అడతాడు. నువ్వు వనానికి వెళ్ళి శ్రీహరిని తలుచుకోవాలంటాడు. ఏ నామం ఉంటే ఆయనకి పిచ్చకి పోతుందో కోపం వస్తుందో మళ్ళీ పోయి దాన్ని అనుమంటున్నాను మళ్ళీ. కాబట్టి ఎన్ని ప్రయత్నించినా సరే, ఎన్ని రకాలు చెప్పినా సరే, ప్రహ్లాదుడు మాత్రం భగవాన్ నామం నుంచి మాత్రం పక్క కూడా పోకుండా తన వంతుగా తను ఎంతవరకు పోరాడాలో పోరాడుతూనే ఉన్నాడు ప్రహ్లాదుడు. తను చివరికి కోపం వచ్చేసి ఎక్కడున్నాడు నీ హరి, ఎక్కడున్నాడు నీ హరి, ఎక్కడున్నాడు అని చెప్పినప్పుడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగినప్పుడు, ఎస్ స్తంభంలో ఉన్నాడు అన్నంగానే వెంటనే దశమస్వామి వచ్చాడు. ఎట్లా వచ్చాడు, ఎగ్జాక్ట్ గా బ్రహ్మ నుంచి ఏ వరాలు అయితే పొందాడో ఆ వరాలన్నింటిని కాపాడుతూ ద సేమ్ టైం ప్రహ్లాదుడిని హింసించినందుకు హిరణ్యకశిపుని చంపడానికి వస్తాడు. వాస్తవానికి అది చాలా చాలా ఉగ్ర రూపం, భయంకర రూపం అనమాట. అంటే ఆయన హైట్ చూస్తే అంట, ఆ సమయంలో పాదాలు భూమిని దాటుతున్నాయంట, తల ఆకాశం దాటుతుంటే అంత సైజ్ అనమాట. ఎన్ని చేతులు అంటే 16 చేతులు ఉన్నాయంట, ఇటు 8 ఎక్కడ కూడా పొరపాటును కూడా చూడ్డానికి మాములు కూడా కనబడడం లేదు. ఉగ్ర రూపంలో ఉన్నాడు. అండ్ కిరణ్యకశిపుడు ఆయన ముందర చిన్న ఏదో ఒక చిన్న పురుగు పోయినట్టుంది. హిరణ్యకశిపుడు ముందర, దశరథ స్వామి ముందర హిరణ్యకశిపుడు వచ్చే బాగా ఆడుకున్నాడు ఆయనతో. వాళ్ళు గేమ్స్ ఆడతా అట్లా ఆడాడు. లాస్ట్ కి తీసుకొని వచ్చి తోటల మీద పెట్టి భయంకరంగా చీసి అన్నాడు. అయితే ఎంత ఆకలితో ఉన్నాడో, ఎంత కోపంతో ఉన్నాడు అంటే మనిషిని చీల్చేదాకా వెళ్ళాడు, దాని పేగులు తీసి మెడకి వేసుకునేదాకా వెళ్ళాడు. మామూలు చంపడం ఉంది, క్రూరంగా చంపడం ఉంది. మామూలు చంపడం వేరు, క్రూరంగా క్రూరంగా ఎప్పుడు చంపుతాము? ప్రీతమైన కోపం ఉంటుంది, ప్రీతమైన ద్వేషం ఉంటుంది కానీ. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు నృసింహానికి ఆ స్థితిలో ఉన్నాడు అన్నమాట. అంత కోతతో ఆయన ప్రత్యక్షమయ్యి చీల్చాడు అన్నమాట. సకల కొన్ని దేవతలతో కూడా ఆనందపడుతున్నారు, మా మొత్తానికి ఈరోజు మనకి విడుదల వచ్చిందా బాబు అనుకోని. కానీ ఆగ్రహంతో ఊగిపోదా, సరిపోలా, చీల్చేసినా కూడా సరిపోలా, చచ్చిపోయిన దేశం కూడా సరిపోలా. అంటే ఎట్లా ఇన్ని సాధారణ స్థితిలో ఎట తీసుకురావాలి, ఉగ్ర రూపంలో సాధారణ స్థితిలో ఎట తీసుకురావాలి? అందరూ మదన పడుతున్నారు, చచ్చిపోయాడు ఎన్నిక, చచ్చిపోయాడు, అందరూ హాయిగా ఉన్నారు. కానీ దీనిలో కోపం మాత్రం మనం వచ్చింది దానికోసం కదా, చంపాడు అయిపోయింది, కానీ విపరీతమైనటువంటి కోపం. సో దేవతలు సరే ఎట్లా ఎవరు ఆపగలుగుతారు, ఈ కోపాన్ని ఎవరు తీసేయగలుగుతారు? దేవతలకైతే సర్దరైపోయింది, దరిదాపుగా మనం పోలేము. మనకు మనం ఏడించి పాల సముద్రం చూసి మనం వేడుకోవడమే తప్ప దగ్గరికి పోయి మనం వెళ్ళి మాట్లాడడం జరగదు. మేము సముదాయించలేము ఆ కోపాన్ని అని చెప్పేసి వాళ్ళు కామెంట్. నెక్స్ట్ ఎవరు వెళ్ళింది? బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మను పిలిచి కదా వచ్చింది ఆయన. దేవతలందరూ మాకంత కెపాసిటీ లేదు, నువ్వు వెళ్ళి చూడాలి. బ్రహ్మ అటువంటి చూశాడు, నేను అసలు ఈ రూపాన్ని ఇలాంటి ఉగ్రతత్వంతో నేను చూడలేదు. ఎంతో మంది ఎన్నోసార్లు వచ్చాడు భగవంతుడు, ఎన్నో రూపాల్లో వచ్చాడు, ఎదుర్కొనలేదు, నా వల్ల కాదు, నేను వెళ్ళాను అని చెప్పేసి పోయి శివుడు చెప్పాడు, నువ్వు వెళ్ళచ్చు కదా, వైష్ణవాన మెథాశం. శివుడు వచ్చి నా వల్ల కాదు కూడా, నేను అసలు మామూలుగా అయితే నన్ను చూడంగాని లేదు, నేను ఆయన చూడంగానే ఆటోమేటిక్గా వచ్చి ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఎట్లా సాధారణంగా వెళ్తుంది. కానీ ఎంత చూసినా సరే ఎన్ని రకాలుగా చూసా, ఈ నేను పుట్టి వేరే మూడే ఉంటున్నాడు, అసలు నేను దగ్గర కూడా బాగుంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి లక్ష్మీదేవిని పంపిస్తాడు, నువ్వు వెళ్ళాము ఎప్పుడు చూస్తే ఆమె పక్క ఆయన పక్కన ఉంటే ఈయన మాయనే కాదు అసలు, ఈయన మాయనే కాదు అసలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పుడుకో ఉంటాడు, నేను ఎప్పుడు చూసిన పాల సేవ చేసుకుంటా ఉంటాను, ఏదో హాయిగానే ఉంటాను, నేను ఎప్పుడు చూడలేదు అసలు ఏం మాయనే కాదు కంప్లీట్. ఎందుకంటే అసలు నార్మల్ షేప్ లోకి అసలు రాలేకపోతాడు అసలు. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా వీళ్ళందరూ కలిసి, ఆయన ప్రహ్లాద నీకోసమే వచ్చాడు కాబట్టి నువ్వు ఏదైనా చెప్తే, నువ్వు ఏదైనా చేయగలిగితే ఆయన తగ్గినట్టున్నాడే కానీ మా ఎవరికి ఇక్కడ అవకాశం లేదు, ఆ సామర్థ్యం అని లేదు అని చెప్పేసి ప్రహ్లాదను పంపిస్తాడు. ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళి ఆయన స్తుతించి ఆయన యొక్క రాకడని ఆయన ప్రార్థనలతో సాధ్యం చేయాలి, ప్రార్థనలతో ఆడతాడు. అప్పుడు హిరణి అప్పుడు ఎన్ఎస్ఎస్ ఆడతాడు, ఏం ప్రహ్లాదు ఇక్కడ గడగడ దాటిపోతున్నారే, లక్ష్మీదేవి గడగడ దాటిపోతుంది, శివుడు అయిపోతున్నాడు, వీళ్ళందరూ అయిపోతున్నారు, నీకేం భయం లేదా అంటే నాకేం భయము, నేనెందుకు భయపడాలి? సింహానికి సింహం పిల్ల అంటే, సింహం పిల్ల అంటే ప్రేమ లేకపోతే కోపమా? ప్రేమ. నువ్వు సింహం అయితే నేను సింహం పిల్లని, మిగిలిన జంతువులకంటే భయం, మిగిలిన వాళ్ళకి భయం, నువ్వు చూస్తేనే భయం. ఇంకా నువ్వు ఆ స్థాయిలో నీకు కోపం ఉందంటే ఇంకా అసలు అవి పక్కన కూడా ఉండవు. సో మిగతా వాళ్ళందరికీ సింహం అంటే భయం ఏమో కానీ సింహం యొక్క బిడ్డకి భయం లేదు. కానీ కుక్క తన యజమాని ఏ డ్రెస్ వేసుకున్నా గుర్తుపడతాడు. ఇప్పుడు సూట్ వేసుకున్నాడు కుక్క, యజమాని గుర్తుపడుతుంది. నైట్ డ్రెస్ వేసుకున్నాడు, ఏ డ్రెస్ వేసుకోలేదు గుర్తుపడుతుంది. అట్లానే భగవంతుడు కృష్ణుడిలో చూసినా ఆయనే, నరసింహ స్వామి చూసినా ఆయనే, రాముడిగా చూసినా ఆయన, జస్ట్ డ్రెస్ మార్చాడు అంతే పైన. కాబట్టి కుక్కకి ఏ విధంగా అయితే ఎవరిని చూసినా యజమాని ఎట్లయినా ఏ రూపంలో పట్టేస్తాడో, అట్లాగే సింహానికి సింహం యొక్క బిడ్డ ఎప్పటికీ కూడా భారం కాదు, భయం లేదు. కాబట్టి నాకేం భయము అని చెప్పగానే నరసింహస్వామి తీసుకొని వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ప్రహ్లాదం. సో ఒళ్ళో కూర్చోబెట్టుకున్న తర్వాత ఎట్లా ఉంది అని ఇప్పుడు చెప్పు అని పుచ్చకిచ్చడం ప్రారంభిస్తాడు, లాలించడం ప్రారంభిస్తాడు. ఆయన కళ్ళలో నుంచి కిరణ నరసింహస్వామి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలుతాయి. సో ప్రహ్లాదం అన్నాడు, నాకు చాలా బాగుంది, నాకు అంత రక్షణ ఉంది, రక్షణగా నేను ఇవ్వాలని అనుభవిస్తున్నాను, మా తండ్రి దగ్గర నాకు దొరకని రక్షణ నాకు ఇక్కడ. ఇది ఎట్లా మనం చెప్పొచ్చు అంటే, ఇంతకాలం ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లిదండ్రులు ఎవరు నాకు తెలియనప్పుడు, నేను నా జీవితంతో నేను పడినటువంటి ఆ కష్టమ ఆవేదన ఇది, ఒకసారిగా నా తల్లిదండ్రులు నాకు దొరికిపోతే నేను వాళ్ళ ఒడిగా నేను కొడుకుంటే ఎట్టుంటది ఫీలింగ్ ఉంటుంది. సో అట్లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నరసింహస్వామి ఫస్ట్ టైం ఆయన ఒక కోరిక వస్తుంది, అరే ఇతను నా ఒడిలో కూర్చొని సేవ తీర్చాడే, ఇతను ఒక రక్షణని ఒక ఆనందాన్ని ఒక ప్రేమని ఇతను అనుభవిస్తున్నాడే, నాకే ఒడి లేదే, నాకు నేను ఎవరి ఒడిలో పడుకోలేని, నేను ఇలాంటి ఒక ప్రశాంతతని, ఇలాంటి ఒక ఆనందాన్ని, ఇలాంటిది నేను ఎప్పుడు ఫీలింగ్ అవ్వలేదు, నాకు కూడా ఎవరైనా ఒక ఒడిలో నేను కూడా పడుకునేలాగుంటే నాకు కూడా ఎంత బాగుంటుంది అనే ఒక కోరిక పుట్టింది. మనం అనుకుంటాం బహుమతికి హై పొజిషన్ లో ఉన్నాడు, ఆయన ఏది కావాలంటే తప్పుతుంది, కాబట్టి ఆనందంగా ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ అట్లాగా భగవంతుడికి దానికంటే కూడా మన హ్యూమన్ ఎమోషన్స్ లో మనం పొందేటువంటి ఆనందం, ఆప్యాయత వీటిలో ఆయన ఎక్కువ, అది ఎక్కువ కోరుకుంటాడు భగవంతుడు. సో ఆ ఒక కోరిక మిగిలిపోయింది. ఆ కోరికతో ఆ అవతారం ముగుస్తుంది. ఒక కోరిక మిగిలిపోయింది ఇప్పుడు, ఏం కావాలా, ఒడిలో కదా సేద తీరాలి. ఆ కోరికే నెక్స్ట్ త్రేతాయుగంలో రాముడుగా వస్తాడు. రాముడుగా వచ్చి దశరథుడు ఒడిలో సేద తీర్చుకుంటాడు. అంటే కౌశల్య దశరథ వెళ్ళి వాళ్ళ ఒడిలో ఉండి వాళ్ళతో కొడుకోవడం, వాళ్ళతో అమ్మాయి నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కూడా నేను అది ఫీల్ అవ్వగలుగుతున్నాను, ఆ ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని. ఇప్పుడులాగా నేనే నియంతలాగా అందరూ నాకు దాన్ని దూరం పెట్టుకుంటా ఉన్నాను, నాకు ఎక్కడ దొరకలేదు, కాబట్టి ఫస్ట్ టైం నాకు దొరికింది. అయితే తర్వాత రామాయణం ఘట్టం జరిగింది, రామాయణంలో అనేక సంఘటనలు జరిగినాయి, అనేక ఘట్టాలు ఉన్నాయి. ఆయన సీతను పెళ్లి చేసుకోవడం, తర్వాత వనవాసం వెళ్ళడం, ఆ వనవాసంలో అనేక 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 నీళ్ళ లోపల జరిగినాయి. అయిన తర్వాత చివరికి అయితే ఆ క్రమంలో లక్ష్మణుడు వచ్చి కౌలించుకోవాలని ప్రయత్నిస్తే ప్రేమ ఏంటంటే లక్ష్మణుడు అంటున్నాడు, నేను నాకు అంత అర్హత లేదు, నేను నిన్ను కౌలించిన అర్హత లేదు, నన్ను దయచేసి నీ పాదాల దగ్గర పెట్టే చాలు. సరే గుహుడు కనిపించాడు, రారా గుహుడు రారా, నిన్న నాకంత నాకంత అర్హత లేదు, నేను వచ్చి నీ పాదాల దగ్గర, నాతో సమానంగా నాతో జోడిగా వచ్చి నన్ను ప్రేమగా తోటి వాళ్ళకు తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఎవరు కూడా రావడం లేదే అని, నాకు ఎవరైనా తోడుగా ఉండి నన్ను తన ఒక స్నేహితుడిగా భావించేటువంటి ఒక పరిస్థితి కానీ వస్తే బాగుండు అని కోరిక ఉత్పన్నమైంది. ఎవరికి, రాముడు. అతను ఆయన అరణ్యలో పోయినప్పుడు అక్కడ దండకారణ్యంలో ఋషులు రాముడి యొక్క అందాన్ని చూసి, ఆయన గుణాలను చూసి వీళ్ళందరూ కూడా ఆయనకు భార్యలు అవ్వాలనుకున్నారు. ఎంత గుణగల వాడు, ఇట్లాంటి భర్త దొరికితే ఇంకంతకంటే మనకు కావాల్సిందే. దేవుడు దేవుడు శాశ్వతంగా మనం ఆయన సేవ చేసుకుంటూ మన జీవితం ధరించవచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. కానీ రాముడు అన్నాడు, ఇప్పుడు వచ్చిన దానికి మాత్రం ఏకపత్ని వ్రతుడిగా నేర్పించడానికి వచ్చాను, అది కుదరదు అన్నాడు. అప్పుడు రాముడు కూడా, అరే నేను వీళ్ళని న్యాయం చేయలేకపోతున్నాను, వీళ్ళందరూ నన్నే నమ్ముకొని నా మీద ఆధారపడి నా కోసమే వచ్చారే వీళ్ళు, వీళ్ళ కోరిక నేను తీర్చలేకపోయాను అని ఆ ఒక బాధ మిగిలిపోయింది. రెండు, నాతో సమానంగా నేను పంచుకోవాలని నేను ప్రయత్నించినప్పుడు నాతో పాటు స్థానం ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళెవరు నాతో ఉండట్లేదే అని ఆయనకి ఒక కోరిక. ఇప్పుడు ఈ రెండు కోరికలు మిగిలినాయి. ఫస్ట్ ఏమో దర్శన సమాపుడు ఒక కోరిక, ఇప్పుడేమో రెండు కోరికలు అయినాయి. ఈ రెండు కోరికలకి ఇప్పుడు నెక్స్ట్ కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు, కృష్ణుడు అవతారం కృష్ణుడిగా వచ్చినప్పుడు ఏమైంది, ఆ కోరికలు తీర్చుకునేలాగా ఎంతో మంది స్నేహితుల్ని ఉంటారు. ఏ రకంగా పెట్టుకుంటారు, ఆయన పిండుతారు, ఆయన చెవులు వెళ్ళేస్తారు, ఆయన తొక్కతారు, ఆయన్ని ఎట్లా కావాలంటే అట్లాగా ఆడుకుంటారు, ఆయన బెదిరిస్తారు కూడా ఆడడానికి రాకపోతే. ఆ స్థాయిలో వేస్తారు తిరిగింది. అట్లానే దండకారినటువంటి ఋషుల్ని గోపికలుగా వాళ్ళు మారడం, గోపికలుగా అందరికి అవకాశం ఇస్తాడు. రెండవది, అదే గోపికలు ఒక విస్తరణలుగా వాళ్ళని వదులుకోలేక వాళ్లే ద్వారకారాలు అవుతారు, 16,108 మంది అవుతారు. ఆ విధంగా వాళ్ళందరికీ ఛాన్స్. అయితే ఆ 16,108 మందిలో అంటే ఉండే గోపికల్లో ఆయనకి ఆయనకి అత్యంత ముఖ్యమైనటువంటి అష్టసఖులు ఉంటారు. ఆ అష్టసఖుల్లో అతి ముఖ్యమైన అవి ఇంకా రాధారాణి, ఇంకా వాళ్ళకంటే హయ్యర్. సో ఈ రాధారాణిని చూసినప్పుడు, ఈ రాధారాణిని అమ్మవారిని కృష్ణ చూసినప్పుడు వచ్చేటువంటి పండేటువంటి ఎమోషన్స్ ఏమిటో ఉన్నాయో ఇక్కడ కృష్ణుడు రాధారాణిని చూసినప్పుడు మూడు కోరికలు వస్తాయి. ఇప్పుడు చూసినప్పుడు మూడు కోరికలు వస్తాయి. ఒకటి, రాధారాణికి యాక్చువల్ చెప్పాలంటే కృష్ణుడి కంటే కొన్ని లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అందంలో, ప్రేమను కురిపించడంలో, నిస్వార్థమైన ప్రేమను చూపించడంలో రాధారాణి కృష్ణుడి కంటే ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్కువ దయ, కృష్ణుడి కంటే ఎక్కువ దయ చూపిస్తుంది రాధారాణి. అయితే కృష్ణుడికి ఆమె కంటే నేను తక్కువ ఉన్నాను, లక్షణాల్లో నేను తక్కువ ఉన్నాను, కానీ అయినా కూడా ఆమె నన్ను ఎందుకు ఈ విధంగా నన్ను కోరుకుంటుంది. జనరల్గా లేని వాళ్ళు ఉండ వాళ్ళు కోరుకుంటారు, కానీ ఇక్కడ అర్హతలు ఎక్కువ ఉన్నామె అర్హత లేని వాళ్ళని చూస్తా ఉంది, నిస్వార్థంగా ప్రేమ చేస్తుంది. ఏది కావాలంటే ఎలా కావాలంటే ఎలాగా ఆమె మొత్తం ఆయన్ని ఆ విధంగా చూసుకోగలుగుతుంది. అప్పుడు కృష్ణుడికి ఒక డౌట్ వచ్చింది. ఒకటి, ఫస్ట్ ఈ నిస్వార్థ ప్రేమని లేదా ఈ రాధారాణి యొక్క సేవ సంబంధించిన స్థానాన్ని అనుభవించాలనుకున్నాను. ఆ స్థానాన్ని, రాధారాణి యొక్క పొజిషన్ని, అంటే ఎలా ఆమె ప్రేమ కురిపించగలుగుతుంది. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు నాకంటే ఆమెకే ఎక్కువ లక్షణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి, అందుకోసం నాకు తప్పు లేవు. కానీ అయినా కూడా ఆమె నన్నే చూస్తుందంటే, నన్నే చేస్తుందంటే నాకు తెలియకుండా అలా ఏమున్నాయబ్బా, ఆమె నాకు నిస్వార్థ సేవను కురిపించే క్రమంలో ఉంది, ఏమున్నాయి నాలో అని తెలుసుకోవడానికి రెండో కోరిక. నాలో ఏమున్నాయబ్బా అట్లాంటిది, ఆమె ఎప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది, నాలో ఏం గుణాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంది, ఆమె పొజిషన్, నిస్వార్థమైనటువంటి సేవ ఇచ్చేటువంటి ఆ స్థానం, రాధారాణి యొక్క స్థానం ఏంటి. అది చూడాలి నేను, అర్థం చేసుకోవాలి. రెండు, నాలో ఏమున్నాయని ఆమె నన్నే చూస్తూ ఉంది. నేనెవరు తెలుసుకోవాలి నన్ను నాలో ఉన్నా ఏమి నేను తెలుసుకోవాలి. మూడు, ఇప్పుడు నాకంటే ఆమెకి ఎక్కువ గుణాలు ఉన్నాయి కదా, ఆమెకి నాకంటే ఎక్కువ మంచి లక్షణాలు ఉన్నాయి కదా, నేను ఆమెను చూసినప్పుడు నేను పొందే ఆనందం కంటే ఆమె నన్ను చూసినప్పుడు ఆమెకి ఆనందపడుతుంది. ఆనందాన్ని అనుభవించాలి. సాధారణంగా ఎక్కువ వాళ్ళని చూసినప్పుడు మనం ఎక్కువ ఆనందపడాలి, కానీ ఆమె నన్ను చూసి లేదా ఇద్దరు ఒకేగా ఆనందపడాలి. నువ్వు నన్ను చూసినప్పుడు నేను చూసినప్పుడు ఇద్దరికి ఒకే విధంగా ఆనందం ఉంటుంది. ఇద్దరికి మన మధ్య ఉన్న సంబంధంలో ఎంత ప్రేమ ఉంటే నాకు అంత ప్రేమ ఉంటే ఇద్దరు ఒకేసారి అవుతుంది. కానీ ఎందుకు నేను ఆమె చూసినప్పుడు నేను పొందే ఆనందం కంటే ఆమె నన్ను చూసినప్పుడు ఆమె పొందే ఆనందం ఎక్కువ ఉంది. ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నాను. ఫస్ట్ అసలు రాధారాణి యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమని అనుభవించాలి. రెండు, నాలో ఏం లక్షణాలు ఉన్నాయి ఆమె అంత ఇదిగా చేశాడు, ఆ లక్షణాన్ని నేను గుర్తించాలని నేను తెలుసుకోవాలి. మూడు, అసలు ఈ రాధారాణిని ఆమె నన్ను చూసినప్పుడు ఆమె పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని నేను ఆస్వాదించాలని అనుకుంటే చైతన్య మహాప్రభు కృష్ణుడు మూడు కోరికల్లో అది తీర్చుకోవడానికి అది నెరవేర్చుకోవడానికి ఈ కలియుగంలో 5 సంవత్సరాల క్రితము చైతన్య మహాప్రభువుగా అవతరించాడు. సో ఫస్ట్ నరసింహస్వామి ఏం కోరిక, ఇందులో శాంతి రాష్ట్రం ఒక కోరిక స్టార్ట్ అయింది. సో అప్పుడు ఆయన రాముడిగా అవతరించాడు. సో రాముడిగా అవతరించినప్పుడు ఆయన రెండు కోరికలు తీరాయి. ఆ ఒక కోరిక తీరింది ఎట్లాగా, దశరథ మహారాజు యొక్క తండ్రి ఒడి దొరికింది, సేద తీర్చగలిగింది. కానీ ఆ క్రమంలో ఆయనకు రెండు కోరికలు వచ్చినాయి. ఒకటి, తన సహచరులతో పొందాల్సినటువంటి ఆ సఖ్య రసాన్ని అనుభవించలేకపోయాడు. రెండు, దండకారణ్యంలో ఋషుల యొక్క కోరిక అది తీర్చలేకపోయాడు. కాబట్టి ఈ రెండు కోరికలను తీర్చుకోవడానికి ఆయన త్రిషుడుగా వచ్చాడు. సో త్రిషుడుగా వచ్చినప్పుడు తన తోటి ఫ్రెండ్స్ గోపులు, గోప బాలికలు, గోపికలు వీళ్ళందరితో కావాల్సిన విధంగా ఆడుకున్నాడు, పాడుకున్నాడు, ఏమని చేసుకున్నాడు. అట్లానే ద్వారకారాలు, గోపికలు వాళ్ళకి తగు స్థానాన్ని ఇచ్చాడు. కానీ ఈ క్రమంలో రాధారాణిని చూసిన తర్వాత మూడు కోరికలు వచ్చాయి. సో ఆ మూడు కోరికల్లో రాధారాణి వచ్చి తన నిస్వార్థ ప్రేమని తెలుసుకోవడం కోసం, తనలో ఉన్న గుణాలని అర్థం చేసుకోవడం కోసం, మూడు, తద్వారా పొందే ఆనందాన్ని ఆస్వాదించడం కోసం. సో ఇక మనం గమనించినప్పుడు ఒకే వ్యక్తి రకరకాల కోరికలు తీర్చే క్రమంలో లేదా కోరికలు అనుభవించే క్రమంలో అనేక రూపాలు, అనేక అవతారాలు ఎత్తూ వస్తున్నాడు. ఇక్కడ అదే ఇప్పుడు వెంకటేశ్వరం కూడా అంతే. నేను వెంకటేశ్వరం కొలవకూడదా, నేను వెంకటేశ్వరం ఏం పట్టుకోకూడదా, ఎంతసేపు మీ కృష్ణుడేనా, మీ కృష్ణుడేనా. మనకు అందుకనే మానసికంగా మనం ఎదగలగాలి అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి పొజిషన్ని. మనం మనలో ఆ ఐడి లేకపోతే మనం సరైనటువంటి భక్తిని మనం అర్థం చేసుకోలేము మనం. సో ఏ కృష్ణుడు పెళ్లి చూడలేక యశోదమాత బాధపడిందో, కష్టం ఇబ్బంది పడిందో లేదు, బాల్యాన్ని నేను చూడగలిగానే కానీ పెళ్లి చేయలేకపోయాను అని చెప్పి యశోదమాత ఆడ బాధపడుతుంటుంది. అలాగే వేదవతి లాగా రాముడు అవతారంలో వేదవతి మాయాసీత, నేను రాముడిని పొందలేకపోయానే, భర్తలా పొందలేకపోయానే ఆమె కోరిక. ఈ రెండు కలిస్తేనే ఇక్కడ ఆయన వెంకటేశ్వర లాగా రావడం, శ్రీనివాసుడు లాగా రావడం, సో ఆమె యశోదమాత బొక్కలదేవి లాగా రావడం, ఆ వేదవతి అని ఆమె పద్మావతిగా రావడం, ఆ శ్రీనివాస కళ్యాణం. మనం గోవింద నామాలు తీసుకుంటే 80% కృష్ణుడి నామాలే ఉన్నాయి. మనం గోవింద గోవింద అంటున్నాం, గోవింద అంటే అర్థమైంది, గోవింద అంటే అర్థమైంది. గోవుల్ని లేదా ఇంద్రియాలని ఆనందపరిచేవాడు, గోవులు ఆనందపరిచింది వెంకటేశ్వర స్వామి కృష్ణుడా. మరి గోవింద గోవింద అంటారు రెండు సదరు పోయి అయినా ఈయన ఒకటే అట్లా తమ మంచి నవనీత చోరా గోవింద అని అన్నారు నవనీత చోరుడు ఎవరు ఇంకా స్వామి పోయి దొంగతనం చేశాడా కృష్ణుడే నంద నందన గోవింద ఎవరు అయినా కృష్ణుడే మరి ఎక్కడ తేడా వస్తుంది కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి ఎక్కడ తేడా వస్తుంది అసలు స్వామి కృష్ణుడికి ఎక్కడ తేడా లేదు అట్లానే చైతన్య మహాప్రభు కూడా ఆయనే చైతన్య మహాప్రభు కూడా కీర్తన పాడదాము సో చైతన్య మహాప్రభు అన్న కృష్ణుడు అన్న జగన్నాథుడు అన్న అంతా ఒకరే వాళ్ళు వేరు వేరుగా కీర్తన బుక్స్ చిన్న భజన మాలిక చిన్న బుక్స్ ఉన్నాయా జై జై జగన్ ఒకటే ఉంది ఇది ఇంకా బుక్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఉంది దాంట్లో కూడా సో దీని చిన్న బుక్ లో అయితే పేజ్ నెంబర్ 56 సో మీ దగ్గర భజన మాలిక చిన్న బుక్ గాని ఉంటే పేజ్ నెంబర్ 57 అనమాట లాస్ట్ పేజ్ చూడండి లాస్ట్ పేజ్ పెద్ద పుస్తకం ఉంటే 154 జయ జయ జగన్నాథ సచ్చిదానంద జయ జయ జగన్నాథ సచ్చిదానంద జయ జయ జగన్నాథ సచ్చిదానంద చక్ర పద పద్మ చల్ల శంక చక్ర పద పద్మ ీలా ప్రకాశ కోరీలా దీన్ని అర్థం తీసుకుంటే కనుక జై జై జగన్నాథ్ సచ్చిదానంద ఈ చైతన్య మహాప్రభు జగన్నాథ్ మిశ్ర సచ్చినందన సచ్చిన సచ్చిమాత యొక్క కుమారుడు సచ్చినందన వాళ్ళు త్రిభువన కోరే చరణవందన. సో త్రిభువనాలు ఆయన చరణం కోసం ప్రాధేయపడుతున్నారు. నీలాచల శంఖ చక్ర గద పద్మధారు. సో నీలాచలంలో శంఖ చక్ర గద పద్మాలు ఎవరైతే ఏ విష్ణు అయితే ఉన్నారో ఆయనే ఆ వ్యక్తి. ఇప్పుడు నదియా నేను చెప్పాను నదియా గ్రామం మాయాపూర్లో నదిలో నదియా గ్రామంలో ఆయన కమండలో తర్వాత దండకం సన్యాసి ఒక సన్యాసిలా జరుగుతున్నాడు. ఎవరు ఆయనే ఎవరైతే శంఖు చక్ర గద పద్మాలు పెట్టుకున్నాడో అతనే ఇప్పుడు నదియా గ్రామంలో దండము ప్లస్ కమండలం పట్టుకోన్నాడు. కేహో బోలే పురాబే రావణ బదుల ఏ రాముడైతే రావణాసుని వధించాడో ఆ రాముడే ఇప్పుడు గోలోకేర వైభవ లీల గోలోకం నుంచి దిగి వచ్చి తన వైభవాలను ఇక్కడ లీలను ప్రదర్శిస్తున్నాడు. ఈ రాముడే వస్తున్నాడు. అలాగే శ్రీరాధార భావయేపే గౌరవతారం. సో రాధారాణి భావన వచ్చాడు ఇతను గౌరవతారం. ఇప్పుడు వచ్చింది బంగారు వర్ణంలో వచ్చాడు గౌరవర్ణం రాధారాణి భావన వచ్చాడు. చిన్న మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు రాధారాణి స్థానం అర్థం చేసుకోవాలన్నా లేదా తనలో ఉన్న గుణాలని అర్థం చేసుకోవాలన్నా లేదా రాధారాణి ఆస్వాదించే ఆనందాన్ని ఆస్వాదించాలన్నా తను రాధారాణి భావాన్ని తెచ్చిపెట్టుకోవాలి. సో రాధారాణి భావాన్ని తెచ్చుకోగలిగితే అప్పుడు తన పొజిషన్ తీసుకుపోతాడు. రాధారాణి పొజిషన్ ఏంటి, రాధారాణి ఏ గుణాలు చూసి ఆనందపడుతుంది, రాధారాణి ఏ విధంగా ఆనందంగా ఉంది అని అప్పుడు ఆయనలో ఉన్న భావం అంతా కూడా రాధారాణి భావం. కృష్ణుడే కాని భావం రాధారాణి. సో రాధారాణి భావము ఏం చెప్పాలంటే ఆ భావావేశము మామూలుగా ఎవరు తట్టుకోలేరు. ఆ ఎమోషన్స్ తట్టుకోలేరు, అంత పీక్కి వెళ్తాయి మీరు ఎమోషన్స్ అన్ని కూడా. కానీ తట్టుకోవాలంటే రాధారాణి శరీరం అయితే తట్టుకోగలుగుతుంది, మామూలు శరీరం అయితే తట్టుకోలేదు. సో భావం రాధారాణి అయితే దేహంలో వచ్చేటువంటి దేహం కూడా రాధారాణి లేదు. అందుకే రాధారాణి బంగారు వర్ణం, కృష్ణుడు నీలవర్ణం. కాబట్టి చైతన్య మహాప్రభు ఇప్పుడు దానివల్ల గౌరంగ మహాప్రభు అంటారు లేదా గౌరంగ అంటారు. ఎందుకంటే వచ్చింది రాధారాణి భావంలో ఎవరిని అర్థం చేసుకోవడానికి, కృష్ణుని అర్థం చేసుకోవడానికి. సో కృష్ణుని అర్థం చేసుకోవడానికి రాధారాణి భావంలో వస్తున్నాడు అంటారు. అందుకని ఇక్కడ శ్రీరాధార భావ ఏపే గౌర అవతారం. సో రాధారాణి భావంలో గౌరంగుడు అవతరించాడు. ఎందుకు అవతరించాడు, హరే కృష్ణ నామగోర కరీల ప్రచార. హరే కృష్ణ మంత్రాన్ని చెప్పడానికి అవతరించాడు, అది ప్రచారానికి వచ్చాడు అనమాట. దాని చివరిగా వాసుదేవ ఘోష పోలే కోరి జోడి కాదు. వాసుదేవ ఘోష అంటే ఈ కీర్తన రాసిన ఆచార్యుడు. సో ఆయన రెండు చేతులు జోడించి అంటాడనమాట, సే గౌర సే కృష్ణ సే జగన్నాథ. ఈ గౌరాంగుడే ఆ కృష్ణుడు, ఆ కృష్ణుడే ఈ జగన్నాథుడు. కాబట్టి ఇక్కడ ఎక్కడక్కడ ఎటువంటి తేడా లేదు. సో ఇప్పుడు చైతన్య మహాప్రభు అందుకని ఆయన వచ్చింది ఒక భక్తుడుగా వచ్చాడు, భక్తుడుగా వచ్చి రాధారాణి భావంలో ఉన్నాడు. ఎందుకంటే రాధారాణి హృదయం తెలుసుకోవడానికి, హృదయంతో కృష్ణుని తెలుసుకోవడానికి. అందుకని ఆ భావాలు కూడా లోపల, అందుకే మీరు చైతన్య మహాప్రభు లీలలు మనం చూసినప్పుడు మనం విన్నప్పుడు రేపు ఆయన వచ్చే ఎమోషన్స్ కూడా చాలా పీక్స్ లోకి వెళ్తాయి అన్నమాట. ఇది భౌతిక స్థితిలో ఉన్న మనము ఆ ఎమోషన్ ఈజీగా అర్థం చేసుకోలేము, ఆ స్థాయిలో ఉంటాయి అన్నమాట. అది తట్టుకోవడానికి మళ్ళీ అలాంటి శరీరమే కావాలి, మళ్ళీ ఆ ఎమోషన్స్ తట్టుకోవాలంటే. కాబట్టి ఆయన ఈ శరీరము ఆ బంగారు వర్ణం వచ్చి గౌరంగ అనే నామం ఆయనకి వచ్చిందన్నమాట. కాబట్టి రేపు క్లాస్లో అంటే మండే ఈవినింగ్ అసలు చైతన్య మహాప్రభు అవతారం అని మనకి ఎలా మనం నిరూపించుకోవచ్చు. మీరు చెప్తున్నారు గౌరంగ అనేది కొత్త కథలా చెప్తున్నారు మీరు అంతా, మేము ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాం మేము. కనీసం అవతారం అంటే మేము నరసింహస్వామి పేరున్నట్టుగాను లేకపోతే వెంకటేశ్వర పేరున్నట్టుగాను మిగతా పేర్లు వినాలి కదా. కానీ మీరు మొట్టమొదటిసారి అంటున్నారు, మీరు మళ్ళీ కొత్త బాబాలు ఒకటి తయారు చేస్తారు మీరు ఆల్రెడీ ఉన్నది అలాంటి సొంత సొంతగా ఒక దేవుడు మీద ఒక అవతారం ఉన్నాడు, మళ్ళీ మీరు కొత్త అవతారం మళ్ళీ ఒకరిని తయారు చేస్తున్నారు. నో, శాస్త్రాలు, గురువు, సాధువులు వాళ్ళు చెప్తున్నారు, మనం ఆయన అవతారం అని చెప్తున్నాం. సో రేపు మండే ఈవినింగ్ క్లాస్లో ఎన్నెన్ని పురాణాల్లో మన విష్ణు సహస్రనామంతో సహా చైతన్య మహాప్రభు గురించి చెప్పబడింది, ఈయన స్వయంగా విష్ణుడు అని. ఈ కలియుగంలో వచ్చి యుగ అవతారం ఈయనే, యుగ అవతారంగా యుగ ఈ హరినామాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన కూడా ఈయనే అని మనకి ఆధారాలతో సహా శాస్త్రాల నుంచి మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఈరోజు మనం నెక్స్ట్ ఆదివారం వస్తాం మనకు తెలియదు, ఈ ఆదివారం ఇక్కడికి వచ్చేసాము. సో ఈ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం రేపు దాని విశేషమైనటువంటి ఆ రోజును పురస్కరించుకొని ఈరోజు మనం ఇప్పుడు ఒక మాల హరికృష్ణ మంత్రం చేస్తాం అందరం కూర్చొని. ఒక మాల హరికృష్ణ మంత్రం చేస్తాం. సో చైతన్య మహాప్రభులో ఉన్నటువంటి ఆ కరుణ, దయ, ఇది కృష్ణుడు కూడా లేదు. ఎట్లా కృష్ణుడి కంటే కూడా గౌరంగ మహాప్రభు ఈ అవతారం ఇంకా ఔదార్యమైంది, ఇంకా చెప్పాలంటే కరుణ కరుణతో కూడుకుంది, దయ కలిగిందో మన రేపు నీళ్ళ విషయం మనకు అర్థమవుతుంది. ప్లస్ ఈ చైతన్య మహాప్రభు ఈ అవతారము ప్రతిసారి రాదన్నమాట, ప్రతి బ్రహ్మ వందరో ఒక రోజులో రాడు, ఒక్కసారే వస్తాడు అన్నమాట. అది లక్కీగా ఈ యుగము చైతన్య మహాప్రభు వచ్చాడండి. ఈ 1000 సంవత్సరాల 1000 యుగ చక్రాల్లో ఒక యుగ చక్రం 7వ మన్వంతరంలో మనకు వచ్చింది మధ్య అవకాశం. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి ఒక మాల హరికృష్ణ మంత్రం చేస్తాం అందరం చేసి, ఆ తర్వాత హారతి కీర్తన చేసుకుంటాం. శ్రీల ప్రభుపాదకి జై.